ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
ఈరోజు కార్యక్రమంలో పత్తిలో కాయతులుచు పురుగుల యాజమాన్యం మరియు పత్తి తీతలో మెళకువల గురించి తెలుసుకుందాం.
బాగున్నావానే చెల్లమ్మా?
బానే ఉన్నా అన్న. రా అన్నారా, మస్తు రోజులకు వచ్చినావు. పుష్కరాలకు ఒకసారి వచ్చిపోతాను చెల్లెల్ని చూడడానికి.
ఏ నిన్ను చూసిపోదామని గా మొన్ననే వద్దాం అనుకున్నా గానీ అప్పుడు అమ్మ వచ్చింది, గానీ నువ్వు బానే ఉందని చెప్పింది, అందుకే రాలే.
అంటే అమ్మ చూసిపోయింది కదా అని చెప్పి నువ్వు చూడనీకి రావా? పిల్లల్ని తీసుకొస్తావనుకుంటే తీసుకునే రాలేదు కదా అన్న. వదిన పిల్లలు ఎట్లున్నారన్న ఇంతకు?
మాకేం బానే ఉన్నాం, మీ వదిన రానిలా ఉన్నది. పిల్లలు బానే ఉన్నారు గానీ.
కానీ అని ఆప్తావేమైందన్న చెప్పు.
ఉన్నా, అమ్మ వచ్చింది గానే వచ్చినప్పుడేమో చెప్పినావంట.
దేని గురించి అన్న?
అదే, భూమి అమ్ముతావన్నా అంట.
అవునన్న, భూమి అమ్ముకుంటే ఇప్పుడు పైసలు వెళ్తలేవు, బతుకు భారం అయిపోయింది, అందుకే అమ్ముదామని బేరానికి పెట్టిందే.
నీకేమైంది గట్ల మాట్లాడుతున్నావు? గమ్మున్న బానే ఉంటది గానే, నీకేమైంది?
ఏమైందంటే ఏం చెప్పానే అన్న, పంటలే వంటలేవాయే, భూమి మీదకి వెళ్ళి ఒక్క పైస వెళ్తలేదు. పిల్లనేమో పెళ్లికి ఎదిగింది, పిల్లగాడేమో ఇంజనీరింగ్ చదువుతా ఇంజనీరింగ్ చదువుతా అంటాడు. పైసలు ఎడికెళ్లే వాళ్ళే అన్న, అందుకనే భూమి బేరం పెట్టినే.
లేనోడు లేకేడిస్తే ఉన్నోడు అరగగేడ్చిందంట. భూమి లేనోడు బాధపడుతుంటే ఉన్న భూమిని అమ్ముతా ఉంటాయింది. నేను
నీకేందన్న, మంచిగానే చెప్తావు, పంట పంటకు మస్తు పైసలు సంపాదిస్తున్నావు కదా, మళ్ళా రెండు ఎకరాలు కొన్నావట కదా.
ఏదో ఉన్నా గానీ నువ్వైతే భూమమ్మకు ఏమమ్మకు, నేను చెప్పింది వింటావా వినవా?
నువ్వు చెప్తే వినానా అన్న.
ఇంగో నీ కాడున్నదేమో నల్ల భూమి.
అవునన్న.
ఆ మంచి నల్ల భూమిలో తెల్ల బంగారం వేసుకుని వచ్చిన పైసలతోటి బంగారం కొనుక్కో రాదే.
పత్తి ప్రతిసారి వేస్తానే ఉన్నా కదనే, ఎకరానికి 4-5 క్వింటాలు కూడా వెళ్తలేదు. పెట్టిన పైసలే వెళ్తలేవంటే నువ్వు బంగారం కొనుక్కోమంటావా అన్న?
ఓ తిక్కల్దానా, ఎకరానికి 4-5 క్వింటాలా? మా కాడ ఎకరానికి 12 క్వింటాల దాకా వస్తుంది తెలుసా నల్ల భూమిలా.
వామ్ము, 12 క్వింటాలా అన్న? ఎట్లెళ్తాందే మీకు గంతగనము, ఎట్లా వండిస్తున్నారు?
మేము దుక్కి దున్నే నుంచి పత్తి తీసే వరకు ఏవోసారి చెప్పినట్లే వింటాం, అందుకే మాకు అన్ని దిగుబడులు అన్ని పైసలు వస్తాయి.
అన్న ఈసారి నన్ను తీసుకపోరాదే అన్న, నీతో పాటు నేను కూడా వస్తా. అయినా చెప్పినాయని నేను పంట వండించుకుంటావా?
దా పోదాం, అట్లనే వదిన పిల్లల్ని కూడా చూసినట్లయితే దా పోదాం.
అవునన్న, మంచి మాట అన్న, పోదాం పా.
నమస్తే సారు, బావున్నారా సారు?
ఆ నమస్తే సత్యన్న, బావున్నా. చెప్పేమో పని మీద వచ్చినట్టున్నావు.
అవు సారు, పని మీదనే వచ్చిన. గిరి మా చెల్లే లక్ష్మి.
నమస్తే సారు. మా చేన్ల ప్రతిసారి పూత పిందే బాగానే వస్తుంది, గది చూసి ఈసారి మస్తు పంట పండుతుంది, బాగా పత్తి వెళ్తుంది అనుకుంటాం, గానీ అసలు సమయానికి వచ్చేసరికి పూత మొత్తం రాలిపోతుంది, పిందె మొత్తం రాలిపోతుంది. గట్ల ఎందుకైతే ఉంటది సారు?
అయితే పూత పింద రాలడానికి పత్తిలో చాలా కారణాలు ఉంటాయి అమ్మా. దాంట్లో ప్రధానంగా వచ్చినట్లయితే మనం ఇప్పుడు గుంటుగా కొడుతుంటారు మధ్యలో, ఆ గుంటుక కొట్టేటప్పుడు ఏమైతుంది, ఆ గుంటుక ఎడ్లు అవన్నీ పూలకు దాకినాయి అనుకో, ఆ పూలు రాలిపోతాయి అనమాట. ఆ తర్వాత ఇంకో విషయం వచ్చినట్లయితే, మన సత్తయ్య అన్నట్టు ఇంతకుముందు సార్ నీళ్ళు ఇయ్యొచ్చా ఎక్కువ ఇయ్యొచ్చా తక్కువ ఇయ్యొచ్చా అన్నాడు కదా, కొందరు ఏం చేస్తారంటే నీళ్లున్నాయి కదా అని ఎక్కువస్తారనమాట. దానివల్ల ఏమైతుంది, పత్తి చెట్టు అనేది ఎక్కువ నీళ్ళని తట్టుకోలేదు, కాబట్టి నీళ్ళని అవసరమైనన్ని మాత్రమే ఇయ్యాలి. తర్వాత పురుగులు తెగుళ్ళు వీటి వల్ల కూడా పత్తి పూత పిందె రాలుతుంటాయి. అయితే ఇప్పుడు ఏమేమి పురుగులు వచ్చినాయి, ఏమేమి తెగుళ్ళు వచ్చినాయి అని చూసుకొని దాన్ని బట్టి మనం మందు కొట్టుకుంటే ఈ పూత పిందె రాలడం కూడా తగ్గుతుంది అనమాట. ఒకవేళ పూత పిందె రాలడం బాగా ఉన్నదనుకో పత్తి చేనులో, అప్పుడు మనం ఏం చేయాలి, నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ అనే ఒక మందు ఉంటుంది అనమాట, దాన్ని మనం 4.5 లీటర్ల నీటికి 1 ml మందుని కలిపి కొట్టుకున్నాం అనుకో, ఈ పూత పిందె రాలడం తక్కువ ఉంటుంది అనమాట. అవసరాన్ని బట్టి మనం 2-3 సార్లు కూడా కొట్టుకోవచ్చు. 4.5 లీటర్ల నీటికి 1 ml మందు పోసుకొని కొట్టుకోవాలి.
సరే మరి పురుగులు ఏమేమొస్తాయి సారు?
కాయ తొలిచే పురుగులల్లో ప్రధానంగా మూడు రకాలు వస్తున్నాయమ్మ మనకు చేనులల్లో. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు. ఈ మూడు రకాల పురుగులు 60-70 రోజులు దాటిన తర్వాత మనం పత్తి చేనులలో చూస్తున్నాం కదా, మీరు చూస్తున్నా?
చూస్తున్నాం సారు, అక్కడక్కడ కనబడతాయి. బీటీ పత్తిలో కాయలు దొల్చే పురుగులు రావంటారు, గాని ఇయాల రేపట్లలో బీటీ పత్తి మీద కూడా కనబడుతున్నాయి కాయలు దొచ్చే పురుగులు.
మొదట శాస్త్రవేత్తలు అప్పుడు బీటీ పత్తిని కనిపెట్టారు కదా, అప్పుడు అస్సలు రాకుండేయి. కానీ మనం ఏం చేస్తున్నాం? శాస్త్రవేత్తలు చెప్పినట్టు చేస్తామా? చెయ్యం. శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? బీటీ పత్తి చుట్టూ 4-5 వరుసలలో నాన్ బీటీ పత్తి వేసుకోవాలి. అట్టి వేసుకుంటే ఈ కాయ తొలిచే పురుగులు తక్కువ వస్తాయి. ఒకవేళ వచ్చినా కానీ దాని మీద మందు కొట్టుకుంటే సరిపోతుంది అని చెప్తారు. మనం ఏం అట్లయ్యాం? అవి పనికిరాని గింజలు, పుచ్చిపోయిన గింజలు, రకరకాల గింజలు అనుకుని వాటిని పడేస్తున్నాం. కాబట్టి ఈ పురుగులు వస్తున్నాయి అన్నమాట. అందుకనే మనం బీటీ పత్తి చుట్టూ 4-5 వరుసలలో నాన్ బీటీ పత్తిని వేసుకోవాలి.
మరి కాయ తొలిచే పురుగులు వస్తే ఏం చేయాలి సారు?
ఈ కాయ తొలిచే పురుగులు రాకుంటే మనం చూసుకోవాలి. ఒకవేళ వచ్చినాయి అనుకో, అవసరాన్ని బట్టి మనం మందు కొట్టుకోవాలి. అందుకనే చెప్పేది ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. తర్వాత పత్తిలో మనం అంతర పంటలు వేసుకోవాలి. అంతర పంటలుగా ఏమేం పంటలు వేసుకోవాలి? బొబ్బర్లు గాని, అలసంద గాని, పెసర్లు గాని, మినుములు గాని, ఇట్లా రకరకాల అంతర పంటలు వేసుకున్నాం అనుకో, మిత్ర పురుగుల సంతతి పెరుగుతుంది, శత్రు పురుగుల సంతతి తగ్గుతుంది. కాబట్టి మనం పత్తిలో అంతర పంటలు వేసుకొని, తర్వాత వేసవిలో లోతుగా దుక్కు దున్నుకొని, తర్వాత మనం పక్షులు వాలడానికి అక్కడక్కడ పంగల కర్రలు ఉంటాయి కదా, ఒక 15-20 పెట్టుకున్నాం అనుకో, ఈ పురుగుల్ని తినే పక్షులు వాళ్తాయి అనమాట. వాటి మీద వారి పురుగుల్ని తింటాయి. ఒకవేళ అయినా గానీ బాగా ఎక్కువ వచ్చిననుకో పురుగులు, అప్పుడు మనం అవసరాన్ని బట్టి మందు కొట్టుకోవాలన్నమాట. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మందుని కలిపి కొట్టుకుంటే ఈ పురుగులు పోతాయి అన్నమాట. ఒకవేళ పోలేవనుకో, బాగా వచ్చినాయనుకో పురుగులు, అప్పుడు అవసరాన్ని బట్టి స్పైనోసైడ్ అనే మందు ఉంటుంది. స్పైనోసైడ్ అనే మందును లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి కొట్టుకుంటే ఈ కాయ తొలిచే పురుగులు పోతాయి.
బాగా చెప్పాడు సార్ ఈ పురుగుల గురించి. మరి దీంట్లో ఏమేమి రోగాలు వస్తాయి, వాటిని ఎట్లా అరిగట్టాలి?
అయితే ఈ పత్తిలో పురుగులతో పాటు తెగుళ్లు కూడా వస్తాయన్నమాట. ఏమేం తెగుళ్లు వస్తాయంటే వేరుకుళ్ళు తెగులు, తుప్పు తెగులు, పండాకు తెగులు, తర్వాత కాండం కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇట్లా రకరకాల తెగుళ్ళు వస్తాయన్నమాట. ఏమేం తెగులు వచ్చినాయో ఆ తెగులకు సంబంధించిన మందు కొట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరుకుళ్ళు తెగులు వచ్చింది అనుకో, వేరుకుళ్ళు తెగులు వస్తే ఏమవుతుంది? మొక్కలు ఒకటేసారి ఉన్నట్టే ఉంటాయి, మంచిగానే ఉంటాయి, ఆ తర్వాత చూస్తున్నాగానే వడలిపోతాయి, చచ్చిపోతాయి. ఈ వడల తెగులు కూడా అంతే అనమాట. మొక్కలు మంచిగానే ఉంటాయి, చచ్చిపోతాయి. అదే మనం కాండాన్ని ఒకసారి కోసి అడ్డంగా తీసి చూసినాం అనుకో, లోపల నల్లటి బూజు చారాలు కనిపిస్తాయి అనమాట. ఈ వేరుకుళ్ళు తెగులు గాని, వడల తెగులు గాని, వీటికి ఏం చేయాలంటే లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బన్ డీజం అనే మందు ఉంటది కదా, ఈ మందుని కలుపుకొని మన మొక్క మొదళ్ళ దగ్గర బాగా పిచికారి చేసినాం అనుకో, బాగా మొదళ్ళ దగ్గర తడిచేటట్టు, అప్పుడు ఈ తెగులు రాకుండా ఉంటాయి. అదే ఆకుమచ్చ తెగులు వచ్చింది అనుకో, లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ అనే మందు ఉంటది కదా, మ్యాంకోజెబ్ అనే మందుని లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి కొట్టుకుంటే అన్ని రకాల ఆకుమచ్చలు పోతాయి అనమాట.
అంటే సారు మీరు చెప్పిన లెక్క ప్రకారము 80 రోజుల వరకు పురుగులను నివారించుకోవడానికేమో అది కాండం బొట్టు పెట్టి పద్ధతి చేసుకోమంటారు. 80 రోజుల తర్వాత పురుగులు వచ్చినట్టయితే మీరు చెప్పినట్టు అసిఫేట్ మందు, క్వినాల్ఫాస్ మందు కొట్టుకోమంటారు. అంతే కదా సారు?
అవునమ్మా.
మరి ఈ మచ్చల తెగులకేమో మ్యాంకోజెబ్ కొట్టుకోమంటారు.
అయితే పత్తి చేనులో ఇప్పుడు నేను చెప్పిన కదా పురుగులు, అయితేనేమో రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగులు. అదే తెగులకు వచ్చినట్లయితే వడలు తెగులు, వేరుకులు తెగుళ్ళు, తర్వాత ఆకుమచ్చ తెగుళ్ళు, ఇవి ప్రధానంగా వస్తాయి. వీటితో పాటు మనం కొన్ని దిక్కుట్లో చూస్తున్నాం కదా కోనాకార ఆకుమచ్చ తెగులు అని, నల్ల మచ్చల ఆకుల మీద ఫస్ట్ ఏమో నూనె మచ్చల లెక్క కనిపిస్తున్నాయి, ఆ తర్వాతనే ఆకు మొత్తం నల్లగా అవుతుంది. దీని నివారణ కోసం మనం ఏం చేయాలంటే 10 లీటర్ల నీటికి 1 గ్రామ్ స్టెప్టోసైక్లిన్ అనే మందుని, 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ని ఇట్లా కలిపి కొట్టుకున్నాం అనుకో ఆ కోనాకార ఆకుమచ్చ తెగుళ్ళు పోతుంది అనమాట.
అంత బానే ఉంది సార్, మీరు చెప్పినట్లు చేస్తాం, పంట బానే వస్తుంది. మరి పొద్దున తీస్తే ముద్దలాగా అవుతుంది, మధ్యాహ్నం తీస్తే చెత్త గిత్తి వస్తుంది. అవి ఎట్లా తీయాలి, ఎట్లా చేయాలో జర జాగ్రత్తలు చెప్పురి సారు.
తప్పకుండా చెప్తా సత్తయ్య. అయితే మనం పత్తి పొద్దుగాలు తీసినాం అనుకో, పొద్దుగాల ఏమవుతుంది, మంచు పడుతుంటది. మనం పత్తి ఎప్పుడు తీస్తాం? అక్టోబర్ నుంచి తీస్తుంటాం కదా, రోజు పొద్దుగాల మంచు పడుతుంది. ఆ మంచుకు మరి పత్తి తడుస్తుంది కదా, తడుస్తుంది. మరి తడిచినప్పుడు తీస్తే ముద్ద అవుతుంది కదా, ముద్ద అవుతుంది. అందుకనే మనం పత్తి పొద్దు పొద్దుగాల పోయి బయకడ పత్తి తీయొద్దు. 8 తర్వాత 12 దాకా తీసుకున్నాం అనుకో, అప్పుడు అంత ఎండ ఎక్కువ ఉండదు, అంత మంచు ఉండదు, రెండు ఉండదు, కాబట్టి పత్తి ముద్ద కాదు. ఒకవేళ మళ్ళీ 1 తర్వాత తీసినాం మనకి ఏమవుతుంది, అప్పుడు బాగా ఎండుంటది కాబట్టి ఆకులు అనేవి పల్చగా అయిపోతాయి, పెల్చుగా మారుతాయి, అప్పుడు చెత్త వస్తుంది అనమాట. కాబట్టి మనం పత్తిని పొద్దు పొద్దుగాలు తీయొద్దు, మిట్ట మధ్యాహ్నం తీయొద్దు. 8 నుంచి 11-12 దాకా, తర్వాత సాయంత్రం తీసుకున్నాం అనుకో, ఇట్లా ముద్ద కాదు, అట్లా చెత్త కాదు.
అట్లనా సారు? అయితే మీరు చెప్పినట్టు చేస్తే ఇప్పుడు ముద్ద కాకుండా చెత్త రాకుండా ఉండే మంచి దిగుబడి ఉన్న పత్తి వస్తుంది అంటారు. ఆ పత్తి అమ్మితే మంచి రేట్ వస్తుంది. అట్లాంటప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు. చూసినావా అన్న, ఇట్లాంటి ఏవో మా ఊళ్ళో లేకపాయే.
మరేమనుకుంటున్నావు? మా ఏవో సార్ అంటే ఊర్లో ప్రతి ఒక్కరికి 12 క్వింటాలు తగ్గదు.
అవునన్న, నువ్వు ఇంటికి రాగానే 12 క్వింటాలు వండిస్తాం ఒక్కొక్కలం అంటే డబ్బా కొడతానో అనుకున్నా, కానీ మీ ఏవో సార్ ఎంతో మంచి మంచి ముచ్చట్లు చెప్పిండు. కాండం బొట్టు పెట్టు పద్ధతి అయితే రైతులకు ఎంత అనుకూలం అన్నా. మనము సేటుకాడికి పోతే ప్యాకెట్లు మందులు ఇస్తాడు, అక్కడనే మస్తు పైసలు ఖర్చు అవుతాయి. అప్పుల పాలైపోతున్నారన్న రైతులందరూ
కదా.
అవునన్న, నువ్వు చెప్పినట్టు విని, ఈ సార్ చెప్పినట్టు విని పంట పండించుకుంటే ప్రతి రైతు సంతోషంగా ఉండొచ్చు అన్న. మంచి దిగుబడి, మంచి రేట్ వచ్చే పత్తి పండించుకోవచ్చు.
సరే మరి, భూమమ్మకు ఏమమ్మకి పోదాంపా.
ఇంకెందుకు భూమమ్మతాని అన్న, ఇంత మంచి పద్ధతులు చెప్పిండు కదా సారు, ఖర్చు తక్కువ పైసలు ఎక్కువ, ఈ పద్ధతులన్నీ పాటించి పత్తి పండించుకుంటా. నువ్వు అన్నావు చూడు బంగారం కొనుక్కోమని, ఖచ్చితంగా కొంటా వచ్చే ఏడాదికి. కలుస్తా సారు, మరి మంచిగా చెప్పిండ్రు.
మంచిదమ్మా, ఇప్పటికన్నా నేను చెప్పినట్టు భూమమ్మకి ఏమమ్మకు, మంచిగా పత్తి వేసుకుని మంచి పంట పండించుకుని సుఖంగా ఉండ్రి.
అవును సారు, ఇక భూమమ్మ మళ్ళా కలుస్తా సారు.
సరే అమ్మా,
ఇక పదమ్మా వెళ్దాం, వదినం చూద్దూపా.
అవునన్నా, ఇంటికి పోదాం పోదాం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
ఇయ్యాల మనం నీటి పొదుపు గురించి మాట్లాడుకుందాం. ఈ రోజులల్లా నీటి ఎద్దడి గురించి మీ అందరికి కొత్తగా చెప్పాలనా ఏంది, అందరికి తెలిసిన సంగతేనాయే. మరి ఇట్లాంటి పరిస్థితులల్లా నీళ్ళని పొదుపు చేసుకునుడు మస్త అవసరం. ఎండాకాలంలోనే కాదు ఈ బాధ, అన్ని కాలాల్లో ఉండేదే. ఇందుకోసమే మన పెద్దోళ్ళు ఏమంటారు, ఇంకుడు గుంతల్ని కట్టుకోవాలని చెప్పిర్రు. అవేంటి ఇంకుడు గుంతలు? ఇది అందరు తెలిసిందే, కానీ మళ్ళొక్కసారి వీటి ప్రాముఖ్యాన్ని మీ అందరికి చెప్పనీకే ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నా. ఇంకుడు గుంతలంటే వృధాగా పోయే వర్షం నీళ్ళని, పారే నీళ్ళన్నింటినీ పైపుల ద్వారా గుంతల్లోకి ఇంకేటట్టు చేసుడే. వర్షాలు పడకపోవడం వల్ల భూగర్భ జలాలను వాడుకుంటున్నాం, కాబట్టే భూగర్భ జలం ప్రమాద స్థాయికి వాడిపోతుంది. గిదంతా మాకెందుకు చెప్తుంది అనుకుంటురా? ఈ ఇంకుడు గుంతలు కట్టుకుంటే భూగర్భ నీటి జలమట్టం పెరుగుతుందట, మనకు నీటి ఎద్దడి కూడా తగ్గుతుంది. మరి ఈ విషయాలన్నిటి గురించి ఒక అమ్మమ్మ మన్మరాలు మస్తు మాట్లాడుకుంటురు, మనం కూడా ఇందాం నడుర్రి.
వచ్చినవేంది బిడ్డ, సాయంత్రం వస్తా అంటే కదా, నీ దగ్గరికి జల్దీ రావాలని పొద్దున్నే బసెక్కిన, ఇగో ఇప్పుడు దిగిన.
సరే తీ బిడ్డ, రానైతే వచ్చినావు కదా, కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి రా.
సరే అమ్మమ్మ.
ఎండలు పడి వచ్చినావు, ఏమన్నా తాగుతావా బిడ్డ?
చాలా ధూపైతుంది అమ్మమ్మ, కొన్ని నీళ్ళు తీసుకురా.
సరే సరే, ఇగో బిడ్డ తాగు.
అమ్మయ్యా ఇప్పుడు పానం చల్లగా ఉంది.
ఇన్ని రోజులకు నా దగ్గరికి రావాలని ఎట్లా అనిపించింది బిడ్డ? ఎప్పుడు చదువులు బడులు అంటారు.
స్కూళ్ళకి సెలవులు వచ్చినాయి అమ్మమ్మ, అక్కడేమో అమ్మ ఎప్పుడు చూసినా నీళ్లు పట్టుకోవడానికి ఎంత దూరమో పోతుంది, నాకేమో ఇంట్లో ఒక్కదానికి ఉండబుద్ధి కాదు.
అయ్యో గట్ల నా బిడ్డ, నీళ్ళకి అంత కష్టమవుతుందా?
అవునమ్మమ్మ అవును, ఇంక అప్పటి సందే చూస్తున్నా ఇంట్లో అన్ని బిందెలు బకెట్లు నిండుకున్నాయి, పోయినసారి లెక్క లేనే లేదు.
అవును ఇప్పుడు ఈడ నీళ్ళకి బాధనే లేదు. కొన్ని రోజుల కిందట పోరగాండ్లు వచ్చి నీటిని సంరక్షించుకోనికి, నీటి ఎద్దడి లేకుండా ఉండనికి ఒక మంచి ఉపాయం చెప్పిండ్రు.
అవునా అమ్మమ్మ, ఏందది?
అది ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకునుడు.
ఇంకుడు గుంతలా? అవేంటి?
మన భూగర్భ నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరకముందే ఆ నీటి మట్టాన్ని పెంచుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంటుంది. అట్లా చేయాలంటే ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి.
అవునా అమ్మమ్మ, అయితే ఇంకుడు గుంతలను నిర్మించడం ఎట్లా?
ముందుగాల బోరుబావుల కాడనే ఇంకుడు గుంతలు నిర్మించేటోళ్ళు. ప్రతి బోరుబావి కాడ సుమారు 2 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు ఉండే గుంతుల్ని తవ్వాలి. ఆ గుంతలల్లా పావు భాగం పెద్ద బండరాళ్లతో నింపాలి. ఆ తర్వాత 2 పావు భాగాలు పెద్ద కంకర్తో నింపాలి. గుంత లోపల కొంత భాగం ఖాళీగా పెట్టి పైన మూత పెట్టాలి. ఆ చుట్టుపక్కల పడ్డ వాన నీళ్లు ఆ ఇంకుడు గుంతలలోకి చేరే విధంగా పైపులు లేదా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
ఏడైనా నువ్వు చెప్పిన కొలతలతోనే కట్టుకోవాలా అమ్మమ్మ?
లేదు బిడ్డ, నేల స్వభావాన్ని బట్టి, చుట్టుపక్కల పరిసరాలను బట్టి, నీటి లభ్యతను బట్టి వీటి పరిమాణాన్ని నిర్మించుకోవాలి. బహిరంగ జాగాలల్లా చాలా పెద్ద ఇంకుడు గుంతలు కట్టుకోవచ్చు, పొలాల్లో కూడా. ఇవిటికి పైకప్పు కూడా అవసరం లేదట.
ఓహో అట్లనా, అయినా అమ్మమ్మ ఇట్లా చేస్తే మనకేం ఉపయోగం?
వాన నీళ్లు వృధా నీటిని వృధాగా పోనీయకుండా ఇక్కడికక్కడ ఆ జలాలను ఇంకుడు గుంతల్లోకి చేర్చితే భూగర్భ నీటి మట్టం పెరగనీకి ఎంతగానో దోహదపడతాయి. ఆరు బయట, ఇళ్ళ ప్రహారీ లోపల, బోర్ల చుట్టుపక్కల ఇవి కట్టుకుంటే భూగర్భ జలం పెరుగుతుంది. ప్రతి ఏటా తక్కువైతున్న భూగర్భ జల నీటి మట్టం వృద్ధికి ఈ గుంతలే శరణ్యం.
అవునా, మరైతే ఇవి కట్టుకునే స్తోమత అందరికీ ఉంటుందా?
వీటి నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది బిడ్డ, అందరూ కట్టుకోవచ్చు. ఇవి కట్టుడుతోటి కొన్ని ఊర్లల్లో ఎండిపోయిన గొట్టబావులు తిరిగి జలసిరితో నిండిన సందర్భాలు వస్తున్నాయి.
ఏంది బిడ్డ గట్ల ఒకటేసారి గమ్మున అయిపోయి కూర్చున్నావు? లేదమ్మమ్మ, మా ఇంటికాడ కూడా నీళ్ళ ఇబ్బంది చాలా ఉంది. నువ్వు చెప్పిన ఉపాయం మంచిగా ఉంది. మా ఇంటికాడ కూడా గిట్లనే చేద్దామంటే ఆడ అన్ని కాంక్రీటు రోడ్లే, వాన నీళ్లు భూమిలోకి ఇంకే అవకాశమే లేదు. ఇక మేము ఇంకుడు గుంతలు కట్టుకోలేమా?
అయ్యో, నువ్వు గట్ల బాధపడకు బిడ్డ. నగరంలో నివసించే ప్రతి ఇంటోడు తన ఇంటి ఆవరణలనే ఇంకుడు గుంత కట్టుకోవచ్చు. తన ఇంటి డాబా మీద పడే నీళ్ళని ఈ ఇంకుడు గుంతలకి పంపనీకి పైపులు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకోటి, మీ ఇంట్లో బోరుబావి ఉంది కదా, దానికి దగ్గరలోనే ఇంకుడు గుంత కట్టిరనుకో, ఆ బావి ఎప్పటికీ ఎండిపోదు.
అవునా అమ్మమ్మ, అయితే నేను కూడా ఇంటికి పోయిన వెంటనే అమ్మకి విషయం చెప్తా, మా ఇంటి ముంగట ఇంకుడు గుంతను కట్టిపిస్తా.
మంచిది, సరే బిడ్డ, గట్లనే చేద్దు గాని.
అమ్మమ్మ అమ్మమ్మ, ఇంకొక విషయం, ఈ ఇంకుడు గుంతలు ఇంకేడా కట్టుకోవచ్చు?
ఆడా ఈడా అని ఏం లేదు బిడ్డ, పార్కులల్లా విశాలంగా ఉంటది కదా, ఆడ పెద్ద గుంతలు కట్టుకోవచ్చు. రోడ్డు పక్కన పొలాల్లో కూడా కట్టుకోవచ్చు. పొలాల్లో అయితే ఆ నీళ్ళని వ్యవసాయ పనులకి ఉపయోగించుకోవచ్చు.
ఓ అవునా అమ్మమ్మ, సెలవులల్లా నీ దగ్గర ఉన్నన్ని రోజులు గిట్లా మంచి విషయాలు చెప్తా ఉండాలి, సరేనా?
సరే తల్లి, చెప్తా.
ఓ పెద్దమ్మ, ఇన్నావా? అగో నీ లెక్కనే ఆ అమ్మమ్మ వాళ్ళ మనవరాలకి ఎంత మంచి ముచ్చట చెప్పింది.
ఆ ఇన్న బిడ్డ, మంచి చెప్పింది కదా.
దీని గురించి నువ్వు కూడా ఏదైనా చెప్పరాదు?
ఆ చెప్తా, గాని అంతకుముందు నీకు ఒక మంచి కథ చెప్తా.
అయ్ కథనా, చెప్ప పెద్దమ్మ.
పూర్వకాలంలా ఒక అడవిలా కంత్రి అనే కప్పుండేదట.
కంత్రి కప్పనా, అదేంటి పెద్దమ్మ?
అవు బిడ్డ, ఆ కప్ప అన్ని కంత్రి వేషాలు వేసేడుదట, అందుకే దానికి కంత్రి అని పేరు పెట్టిర్రు.
అవునా?
ఆ ఆ కప్పకి ఎప్పుడు మస్తు దూపైతుండేనట. అయితే ఒక రోజు మస్తు దూపతోటి అటు ఇటు తిరుగుడు షురు చేసిందట.
తర్వాత ఏమైంది?
ఆఖరికి దానికి ఎంత దూపైందంటే అడవిలున్న నీళ్లు మొత్తం దాగేసిందట.
వామ్మో, నీళ్లు మొత్తం దాగేసిందా?
ఆ మిగతా జంతువులకి ఒక్క సుక్క నీళ్లు ఊడించలేదట.
మరి అప్పుడు వాటి పరిస్థితి ఏంది?
అవి గిట మస్తు పరిశాన అయినాయి. అది నదులల్లా, కొలనులల్లా, సరస్సులల్లా, కాల్వలల్లా, ఇవిట్లల్లా అన్ని నీళ్లు దాగేసిందట. చివరికి భూమి మొత్తం ఎండిపోయిన ఎడారి లెక్క మారిపోయింది.
అయ్యో అవునా?
ఆ బిడ్డ, చెట్ల కాకులు అన్ని రాలిపోయినాయి. ఆ అడవిలున్న వేరే జంతువులన్నీ మస్తు పరిశాన అయినాయి. తాగనికి నీళ్లు లేక మస్తు కొట్టుమిట్టాడినాయి.
అవునా?
ఆ
అయితే ఏమైంది పెద్దమ్మ తర్వాత?
అయితే ఆ అడవిలో జంతువులన్నీ ఒక్క దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నాయి. మాట్లాడుకుంటే అందులో ఒక జిత్తుల మారినక్క అందరికి ఒక పరిష్కారం చెప్పిందట.
ఏం పరిష్కారం అది?
ఆ ఏందంటే, మీ అందరిట్లల్లా ఎవరైనా సరే ఆ కప్పని గిట నవ్విస్తే బాగా నవ్వి అది మింగేసిన నీళ్ళన్నీ బయటికి పంపించేస్తుంది. అప్పుడు మళ్ళా మనకు నీళ్ళు వస్తాయి. కానీ ఆ కప్పని ఎవరు గట్ల అంతగనం ఎవరు నవ్విస్తారో మీ చేతిలోనే ఉంది అన్నదట.
అవునా? మరేం చేసినాయి అవి?
అందరికి ఈ ఉపాయం అయితే మస్తుగా నచ్చింది. కానీ ఎట్లా నవ్వియాలి ఎట్లా నవ్వియాలి అని అందరు సోచాయిస్తుర్రు. అప్పుడు మొదటి ప్రయత్నంగా ఒక నెమలొచ్చింది. అదేం చేసిందంటే, చిన్నప్పుడు అది ఎగర్నికి మస్తు ప్రయత్నం చేసిందట. గట్లనే పోయి ఒక గుంతల డబల్ మని పడ్డదట, మొత్తం బురద అంటించుకుంది.
అయ్యే,
ఇది నెమలి ఆ జంతువులందరికి చెప్తుంటే అందరూ మస్తు నవ్వినరు. కానీ కప్ప మాత్రం నవ్వలే.
అయ్యో, మళ్ళేమైంది?
ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తా అని జింక వచ్చిందట.
అయ్యి, జింకనా? జింక అంటే నాకు చాలా ఇష్టం పెద్దమ్మ.
ఆ అది ఎగురుకుటా గెంతుకుటా సర్కస్లలో చేస్తారు చూడు, అట్లా అన్ని కథలు పడ్డదట. అందరూ మస్తు నవ్వుకుటా సప్పట్లు కొట్టిర్రు.
మరి కప్ప నవ్విందా?
లేదు బిడ్డ, కప్పని నవ్వియలేకపోయింది. జింక అట్లా ఎగురుకుటా మస్తు అలసిపోయింది. ఇప్పుడు కొంగకు అవకాశాన్ని ఇచ్చింది.
తర్వాత ఏమైంది?
కొంగ గిట ఇట్లనే కప్ప నవ్వనికి మస్తు విన్యాసాలు చేసింది. కానీ కప్ప మాత్రం నవ్వలే.
అయ్యో,
ఇక జంతువులన్నిటికి ఏం చేయాలో అస్సలు దిక్కుదోచలే. నీళ్లు లేకపోతే బతకలేమని మస్తు కంగారు పడ్డరు. ఇక మళ్ళొక్కసారి కప్పను నవ్వించనికి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మస్తు సోచాయించిండ్రు.
తర్వాత ఏమైంది?
అప్పుడు ముంగిస రంగంలోకి దిగింది.
అమ్మో, ముంగీసనా?
ఆ ముంగీస కప్ప ముంగట మస్తు కుప్పిగంతలేసిందట.
మరి కప్ప నవ్విందా?
లేబిడ్డా, కప్ప దాని గిట నవ్వలే. ఆఖరికి ఏమైందో తెలుసా? ఆ ముంగిస ఆడుకుంటా ఆడుకుంటా దాని పొడువైన తోకుంటది కదా, కప్ప కడుపుకి తలిగిందట.
తలిగితే?
తోక తలిగి కప్పకి మస్తు గులగుల పెట్టింది. ఇక కప్ప ఒకటే నవ్వుడట. నవ్వి 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 కప్ప తన కడుపులో దాసుకున్న నీళ్ళన్నీ బయటకు గక్కేసింది.
అవునా?
ఆ అప్పుడు ఈ జంతువులందరూ మస్తు సంతోషించు. వాళ్ళకి వాళ్ళ నీళ్ళన్నీ మళ్ళీ ఇంకొక వచ్చినాయి.
అయ్యి నీళ్ళన్నీ వచ్చేసినాయి మళ్ళీ.
అవు బిడ్డ, అప్పుడు మల్ల బావులు చెరువులు అన్ని నిండిపోయినాయి. ముందుగాల లెక్క జంతువులన్నీ మంచిగా హాయిగా బతకసాగినాయి.
ఓహో,
ఆ కథ నచ్చిందా?
నచ్చింది పెద్దమ్మా.
మరి ఈ కథ నీకు ఎందుకు చెప్పినా?
ఎందుకు చెప్పినావు?
ఈ కథ ఇంటే నీకేం అర్థమైంది?
ఏమో పెద్దమ్మా.
ఆ ఇను, నేను చెప్తా.
ఆ చెప్పు చెప్పు.
నీటి పొదుపు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇయ్యాలి రేపు మన మనుషులందరూ ఉన్న నీళ్ళని ఏమైతే తీయన్నట్టు ఎట్టు వడతాటు ఉపయోగించుకుంటురు. అప్పుడు నీళ్లు లేనోళ్ళకి లేకుండానే పోతుంది, ఉన్నోళ్ళేమో అడ్డం దిడ్డం ఉపయోగించుకుంటురు. అందుకే నీళ్లని మితిగా వాడుకోవాలి. నీళ్ల మీదనే మనం అందరం ఆధారపడతాం కాబట్టి నీళ్లని మస్తు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అంటే మనం కప్పలెక్క చెయ్యొద్దన్నమాట.
అవు బిడ్డా, నిజమే.
మంచి కథ చెప్పినావు పెద్దమ్మా.
మంచిగుందిలే.
మంచి కథ చెప్పినావు పెద్దమ్మా.
అవు మంచిగుందిలే. ఇంకోటి బిడ్డ, ఈ నీళ్లు నిల్వ చేసే పద్ధతి ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఉంది. ఎక్కువ నీళ్లు ఇంకా శుభ్రమైన నీటినిచ్చే వనరులని సృష్టించాలని, నీళ్లు నిల్వ చేయనీకి డ్యాంలు ట్యాంకులు చేతి పంపులు గుంతలు బావులు గిట్లాంటి అన్ని నిర్మించటాలు. కానీ ఇప్పుడు ఆ పద్ధతులు అన్ని అంతరించిపోయినాయి. మనుషుల జనాభా పెరిగిపోయింది. కాలుష్యం వల్ల వర్షాలు కూడా తగ్గిపోయినాయి. గుక్కడి నీటి కోసం మనుషులు విలవిల్లాడుతురు. కాబట్టే ఈ ఇంకుడు గుంతల గురించి మీ అందరికి మళ్ళొక్కసారి చెప్పినా.
గట్లనా పెద్దమ్మా, ఇవి ఏమైనా ఉపయోగపడతాయా మరి?
అవును బిడ్డ, ఇంకుడు గుంతలు కట్టుడుతోటి చుట్టుపక్కలున్న మంచినీళ్లు ఎప్పటికీ ఉంటాయి. అంతేగాక పచ్చదనం కూడా పెరుగుతుంది. దాంతో కాలుష్య సమస్య కూడా తగ్గుతుంది, వరదలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి.
అవును పెద్దమ్మా, అసలు నీటి ఎద్దడి ఎందుకు వస్తుంది?
మనం మన ఇండ్లు కట్టుకోనికి చెట్లన్నీ కొట్టేసి ఆ జాగాల ఇల్లులు కట్టుకుంటున్నాం. ఇది భూగర్భ జలాలు తగ్గిపోనికి ఒక పెద్ద కారణం. మన జనాభా ఎక్కువైపోయిందాయే, అందరికి నీళ్లు కావాలంటే భూగర్భ జలాల మీదనే ఆధారపడాలి. గట్ల ఈ నీళ్ల కష్టాలన్నీ మనకొస్తున్నాయి. కాబట్టి మనం నీళ్లని పొదుపుగా వాడుకోవాలి.
అంటే ఏం చెయ్యాలి?
అంటే ఇంట్లో పైపులు లీక్ అయినాయేమో సరి చూసుకోవాలి. స్నానానికి ఒక్క బకెట్ నీళ్లు మాత్రమే వాడాలి. నల్లాలు తెరిచిపెట్టొద్దు. ఎన్ని వీలైతే అన్ని చెట్లను నాటాలి. ఇట్లా ఇంకెన్నో చేస్తే కొన్నైనా నీళ్లు మిగిలి మన భవిష్యత్తు తరాలకి అందుతాయి. అసలుకే నీళ్లు లేక అల్మటిస్తున్న ఊర్లన్నిటికీ నీళ్లు వస్తాయి.
ఇయ్యాల కూడా మంచి ముచ్చడు చెప్పినావు పెద్దమ్మా, నీకు మస్తు థ్యాంక్స్.
థ్యాంక్స్ థ్యాంక్స్.
ప్రతి బొట్టు ఒడిసి పట్టు, ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనది, వృధాని అరికట్టండి. సాధ్యమైనంత వరకు నీటిని తిరిగి ఇతర అవసరాలకు వాడండి.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో సజ్జలతో తయారు చేసే కాకరాల గురించి తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలేంటో వినేద్దాం. సజ్జ కాకరాలు తయారీకి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి అరకప్పు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి కొంచెం, ఉప్పు తగినంత. ఇక తయారీ విధానం వినేద్దామా? ముందుగా పైన చెప్పిన అన్ని పదార్థాలన్నీ ఒక గిన్నెలో తీసుకుని వేడి నీటితో కలుపుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి. ఆ ముద్దలను 7 భాగాలుగా 75 మిల్లీమీటర్లలో ఉండేటట్లు రుద్దుకొని వాటిని ఒక మస్లిన్ గుడ్డలో ఉంచి కాకరాలుగా ఒత్తుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని నూనె పోసి ఒత్తుకున్న కాకరాలను వేయించుకోవాలి. కాకరాలు బంగారు రంగులోకి బాగా ఎగిన తర్వాత ఒక పళ్లెంలోకి తీసుకుని పొయ్యి ఆర్పేసుకోవాలి. విన్నారు కదా ఎంతో రుచికరమైన కరకరలాడే సజ్జ కాకరాల తయారీ విధానం? మీ అందరి కోసం సజ్జ కాకరాల తయారీ విధానం ఇంకొకసారి శ్రోతలు సరిచూసుకోండి. సజ్జ కాకరాల తయారీ విధానం: ముందుగా పైన చెప్పిన అన్ని పదార్థాలు ఒక గిన్నెలో తీసుకొని వేడి నీటితో కలుపుకుంటూ ముద్దగా చేసుకోవాలి. ఆ ముద్దలను 7 భాగాలుగా 75 మిల్లీమీటర్లలో ఉండేటట్లు రుద్దుకోవాలి. వాటిని ఒక మస్లిన్ గుడ్డలో ఉంచి కాకరాలుగా వత్తుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని నూనె పోసి వత్తుకున్న కాకరాలను వేయించుకోవాలి. కాకరాలు బంగారు రంగులోకి బాగా ఏగిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకొని పొయ్యి ఆర్పేసుకోవాలి. విన్నారు కదా ఎంతో రుచికరమైన కరకరలాడే సజ్జ కాకరాల తయారీ విధానం? ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేయండి. ఇక మనం దీనిలోని ఆరోగ్య లాభాలు, పోషక విలువలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఆరోగ్య లాభాలు: మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, మధుమేహులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. పోషక విలువలు: జింకు అధిక మోతాదులో లభిస్తుంది, క్రొవ్వులు అధికంగా కలిగి ఉంటాయి, ప్రోటీన్లు ఎక్కువ శాతంలో లభిస్తాయి. విన్నారు కదా సజ్జల వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? వచ్చే వారం మరొక పోషక వంటకంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, HbA1c పరీక్ష ఎవరు చేయించుకోవాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, మధుమేహులు. గత 2-3 నెలలుగా వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవడానికి చేసే పరీక్ష. ఇది ఎర్ర రక్త కణాలకు అంటుకొని ఉన్న గ్లూకోజ్ స్థాయి ఎంత ఉందో తెలుపుతుంది. రక్తంలో ఉన్న గ్లూకోజ్ నిష్పత్తికి అనుగుణంగా ఇది ఉంటుంది. కానీ రోజువారీగా రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులను తెలుపవు. Type 1 లేదా Type 2 మధుమేహానికి చికిత్స ప్రణాళిక ఎలా పనిచేస్తుందో, మధుమేహాన్ని ఎంతవరకు నియంత్రించగలుగుతున్నదో HbA1c స్థాయిలు సూచిస్తాయి. HbA1c 6.5% ఉంటే మధుమేహం ఉందని అర్థం. 7% కన్నా తక్కువగా ఉంచగలిగితే మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చును లేదా కొంతకాలం ఆపవచ్చునని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. వ్యక్తి HbA1c స్థాయిని వీలైనంత సాధారణ స్థితిలో ఉంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గకుండా ఉండేలా మధుమేహానికి చికిత్స చేయడం మంచిది. గత వారం 2వ ప్రశ్న, TSH పరీక్ష దేనిని తెలుపుతుంది? దీనికి సరైన సమాధానం ఏ, థైరాయిడ్ రుగ్మత సంబంధించిన వివరాలను. థైరాయిడ్ రుగ్మతలను కనిపెట్టడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH రక్త పరీక్ష చేస్తారు. దీని ద్వారా T3, T4, TSH స్థాయిలను తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా కూడా రోగ నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, గోపి బెంగళూరు, ఏ శ్రవంతి చందాపూర్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు నాగరాజు ఖమ్మం, ఎస్ రేఖ బీర్కూర్. 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు అనురాధ బీర్కూర్, వంశీకృష్ణ వీర్నపల్లి, ప్రభాకర్ హన్మకొండ, జి సంపత్. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పిల్లలకు నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు సత్వరమే చేయవలసిన పని ఏ, ORS తాగించడం, బి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, పిల్లలకు నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు సత్వరమే చేయవలసిన పని ఏ, ORS తాగించడం, బి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లడం. ఈ వారం 2వ ప్రశ్న, పిల్లలలో నిర్జలీకరణను ఎలా గుర్తించవచ్చు? ఏ, మూత్రం పోయకపోవడాన్ని బట్టి, బి ఏడుస్తూ ఉండడాన్ని బట్టి. ప్రశ్న మరొకసారి, పిల్లలలో నిర్జలీకరణను ఎలా గుర్తించవచ్చు? ఏ, మూత్రం పోయకపోవడాన్ని బట్టి, బి ఏడుస్తూ ఉండడాన్ని బట్టి. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు మీ ఊరు టైప్ చేసి 9492927422 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9492927422 ఈ నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.